తెలుగు వన్ రేడియో అండ్ ఇంటర్నెట్ టోరీలో గతంలో ప్రసారమైన కార్యక్రమం పబ్లిక్ ఆర్కైవ్ మీరు వింటున్నారు. ఈ రేడియో తెలుగు వన్ .com అనుబంధ సంస్థ. టోరీ గురించిన మరిన్ని వివరాలకు చూడండి తెలుగు వన్ రేడియో .com.
టోరీ తెలుగు వన్ రేడియో ఆన్ ఇంటర్నెట్ సినీ సంగీత స్వరలాహిరి.
శ్రోతలకి నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో ప్రత్యేక శీర్షిక అంటే లెజెండ్స్ విత్ స్టోరీ శీర్షిక కింద మనం ఘంటసాల మాస్టర్ గురించి ప్రస్తావిస్తున్నాము. ఆయన పాట గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి మాట్లాడుకుంటున్నాము. ఘంటసాల మాస్టర్ పాట గురించి చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు, ఆయన వ్యక్తిత్వం గురించి చెప్పగలిగిన వ్యక్తి ఆయన సతీమణి కంటే ఎవరుంటారు చెప్పండి. మనతో ఇప్పుడు మాట్లాడటానికి సిద్దంగా ఉన్నారు ఘంటసాల గారి సతీమణి, శ్రీమతి ఘంటసాల సావిత్రి గారు. నమస్కారం అమ్మా.
నమస్కారం అండి.
రామతుల్ల గారు కూడా లైన్ లో ఉన్నారు. రామతుల్ల గారు వినపడుతుందా?
నమస్కారం అండి సావిత్రమ్మ గారు.
నమస్కారం అండి రామతుల్ల గారు. బాగున్నారా?
బాగానే ఉన్నానండి. ఆశీస్సులే.
చెప్పండి
ఎలా ఉన్నారమ్మా?
నేను బాగున్నాను.
మీ ఆరోగ్యం ఎలా ఉంది శ్రోతలకి?
ఆరోగ్యం పెద్దదాన్ని అయిపోయా. నాకు ఇప్పుడు 80 రాబోతోంది. నేను ఇప్పుడు 79 రన్నింగ్ లో ఉన్నాను. దానికి తగినట్టుగా ఉంది ఆరోగ్యం. అంతకన్నా నేనేం చెప్పగలను. బాగుండటం లేదు. తరచుగా ఏదో ఒంట్లో అనారోగ్యంగానే ఉంటుంది. ఇంకా ఎందుకురా నేనున్నాను అనిపిస్తుంది. ఇదిగో ఇటువంటి సన్నివేశాలు ఈ ఆయన వర్ధంతులు జయంతులు జరుపుతూ ఉంటే వాళ్ళు ఎవరైనా పిలిచినప్పుడు ఇలా మాట్లాడుతున్నప్పుడు ఇందుకే కదా నే బతికింది అనిపిస్తూ ఉంటుందండి.
అది మీలో ఉండాలండి. మీరు ఇంకా కలకాలం ఉండి అనేక విషయాలు ఇంకా తెలియజేయాలి శ్రోతలకు, మాకు. నా అవధానం సజావుగా సాగడానికి అనేక విషయాలు మీ నుంచి నేను ఇంకా తెలుసుకోవాల్సింది ఉంది. కాబట్టి మీరు నిరాశ నిష్ఠ పడకూడదని నా మనవి. భగవంతుడిచ్చిన ఆయుష్, మనం ఈ భూమి మీద ఉన్నాళ్ళు, మనం చేయవలసిన పనులన్నీ చేయాల్సి
ఎదురు చూస్తున్నాను నేను.
అది ఆయన ఇష్టం. అది
ఆయన ఇష్టం.
ఆయన మరి ఏం చేయదలుచుకున్నారు.
ఘంటసాల మాస్టర్ చాలా సార్లు చెప్పారు, కళ కళ కోసమే కాదు ప్రజల జీవితాలను స్పందింపచేయాలి. అలాగే ఒక కళాకారుడు ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురాగలగాలి అని. ఈ విషయానికి సంబంధించి మాస్టర్ ఒక కళాకారుడిగా ఆయన జీవితం ఎలా పరిపూర్ణత చెందిందని మీరు అనుకుంటున్నారు?
ప్రజలు ఆరాధించినంత కాలం కళాకారుడికి ఎప్పుడు మృతి అంటూ ఉండదండి. ప్రజల ఆదరణే కదా ఏ కళాకారుడికైనా జీవం.
ఇన్ని సంవత్సరాలు ఆయన చనిపోయిన తర్వాత ఇన్ని సంవత్సరాలు మాలాంటి అభిమానులు అందరూ ఆయన గుర్తు చేసుకుంటూ ఆయన పాట రోజు వింటూ ఉంటుంటే మీ మనసు ఉప్పొంగిపోతూ ఉంటుంది. ఆయన లేని లోటు మీకు
తీరని లోటు. రోజు నేను నాకు ఖాళీ టైం అంటూ సాయంత్రం వేళ అలా కూర్చుని ఒక టేప్ పెట్టుకుని వింటూ అలా ఆయన ఫోటో నాకు ఎదురుగుండా పెద్దది పెద్ద ఫోటో ఉంది. ఆ ఫోటో ఇంకా చూస్తూ అలా ఏ పుస్తకమో చదువుకుంటూ మధ్యలో తలెత్తి చూస్తూ ఒక చెవిటి పాట వినిపిస్తూ ఇలా కాలం గడుపుతున్నాను. నా ఉన్న టైము ఈ రకంగా నేను వినియోగించుకుంటున్నాను. ఎప్పుడు ఇప్పుడే కాదు ఆయన ఉన్న రోజుల్లో కూడా ఆయన ఇంటి దగ్గర లేనప్పుడు కాస్త ఖాళీ దొరికితే ఆ రేడియోగ్రామ్ లో ఆయన పాటలు పెట్టుకుని రేడియోలో వచ్చే పాటలు పెట్టుకుని వింటూ ఉండేదాన్ని. ఆయన ఇంటికి రాగానే నేను ఎదురు రాకపోతే ఎప్పుడైనా ఒక రోజున ఆయన అడిగేవారు, ఏం చేస్తున్నారా ఇంకా రానకు, తలుపు తీసినా ఇంకా రాలేదేమిటి నువ్వు అని అనేవారు. అప్పుడు తనే వెనకలు వచ్చి నిలబడి నన్ను అని, ఓహో నీ మొగుడు పాటలన్నీ వింటున్నావా అనేవారు అనమాట. అలా అన్నప్పుడు బాగా సంతోషం కదా.
ఒక విషయం చెప్పండి, ఆయన ఘంటసాల మాస్టర్ గారు ఎప్పుడు అంటే ఆయన సీరియస్ గా ఉంటారో మరి ఎలా ఉంటారో అది అన్ని పక్కన పెడితే ఆయనలో కొంటితనం అవన్నీ ఎక్కువగా చూసింది మీరే చూసి ఉంటారు, అవి కొంచెం చెప్పండి మాతో పంచుకోండి.
అదే వెనకాల రేడియో వింటుంటే నాకు నేను అలికి వినలేదండి. ఆవేళ వినకుండా తలుపు తీస్తుంది ఆయన ఇంటికి వచ్చారు. నేను ఎందుకు వినలేదో నాకే అర్థం కాలే. ఆవేళ వచ్చేసి ఏమిటి ఏం చేస్తున్నావు అని చెప్పి చూసి, ఓహో మొగుడు పాటలన్నీ రేడియోలో వింటున్నావా అని చెప్పి అన్నప్పుడు నిజమే కదా, అది కొంటితనమే కదా. మొగుడు పాటలు వెనక ఎవరి పాటలు వస్తాయి అప్పుడు రేడియోలో? ఆ రోజు ఈ రోజు కూడా ఎక్కువ వచ్చేది ఆయన పాటలే. నాకు అది ఎంతో సంతోషం ఇస్తుందని నేను ఆయనతో చెప్తూ ఉండేదాన్ని, మీ పాటలు ఇవాళ ఈ పాట వచ్చిందండి భలే ఉందండి అని చెప్పి అంటుంటే ఆయనకి అదే సంతోషంగా ఉండేది.
కానీ మీ మృదు వచనాలు వింటుంటే, మీరు పాటలు పాడి ఉంటే, శ్లోకాలు పద్యాలు పాడి ఉంటే ఎంత బాగుండేది అనిపిస్తుంటుంది.
నిజంగా మృదువుగా మాట్లాడానా రహమతుల్లా గారు?
చాలా చాలా మృదువుగా మధురంగా ఉన్నాయి మీ వాక్కులు. మీ చేత ఎప్పటికైనా 4-5 పద్యాలు పాడిస్తాను, విడిచిపెట్ట.
అయ్యో నా చేత ఇంకేం లే.
ఏముంది మాటలే కాస్త తొందరగా అంటే,
అసలు ఎప్పుడైనా దేవుడి దగ్గర కూడా ఒక పాట పాడుకోవడం మర్చిపోయాను.
ఇప్పట్లో మీరు ఈ 4 పాటలు ఈ గొబ్బెళ్ళ పాటలు పాడుతుంటే ఘంటసాల గారు మిమ్మల్ని అడిగి కొన్ని పాటలు పాడు, ఆ బాణీలు చేయాలి, వినాయక చవితి, దీపావళి ఇటువంటి సినిమాలు కానీ సంగీత దర్శకత్వం వహించేటప్పుడు మీ సహకారం తీసుకున్నారని కూడా చదివాము.
చదివారు మరి, నన్ను చెప్పేదాకా నన్ను ఎంత ఏడిపించేవారో తర్వాత అది కూడా చెప్పాలి కదా. ఆయన ఎలా నువ్వు ఎలా మాట్లాడావు, ఎలా పాడేవు, ఎలా చేసావు అత అని చెప్పి నన్ను ముందర చెప్పు చెప్పు అని తర్వాత నేను ఎలా చెప్పానో అవన్నీ ఎక్కిరించేవారు. మరి ఆ పని కొంటి పని కదా.
అదే కొంటితనం ఉంటాయా మాత్రం.
మీరు చిన్నప్పుడు ఎప్పుడు గొబ్బెమ్మలు పెట్టుకోలేదా? గొబ్బెమ్మల దగ్గర పాటలు పాడుకోలేదా? నాకు ఒక్క పాట చెప్పవా, ఈ 4 పాటలు చెప్పవా, నాకు ఆ పాట చెప్పవా, ఈ పాట చెప్పవా అని చెప్పి నన్ను అంతలాగా అడిగి బెల్లించుకుంది, ఊరికే మురిపించి తీసుకుని చెప్పించి అంతకీ నేను 2-3 రోజులు నేను బతిమిలాడినా చెప్పేదాన్ని కాదు. తర్వాత ఎగతాళి ఎవరు భరిస్తారని అట్ట ఎగతాళి ఎగతాళి అట్ట ఎగతాళి చేసేవారు. అందుకే నేను నోరు మూసుకుని ఉన్నాను, పాడే ప్రయత్నం చేయలే.
ఆయన ఇంకా కొన్ని పాటలు పాడి ఉంటే బాగుంటుందని మాకు అందరికీ అనిపిస్తుంది. కానీ ఆయన మీతో అన్న పాట, ఈ పాట ఎవరిదన్నా అది వేరే ఆర్టిస్ట్ చేత రికార్డ్ చేసింది ఏదన్నా పాడి ఉంటే బాగుండు అనిపించింది ఏదన్నా మీతో ప్రస్తావించారా?
ఏ పాట అంటే ప్రేమలు పెళ్లిళ్ళు పెళ్లిళ్ళు సినిమాలో అనుకుంటాను.
మనస్సులేని దేవుడు రామకృష్ణ పాడారు.
పాడాడు అది. ఈయన రిహార్సల్ చేశారు, ఇంటికి వచ్చి విశ్వనాథం గారు పాట చెప్పి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆవేళ ఎందుకో ఆయనకి సడన్ గా చాలా దగ్గు వచ్చింది, ఊపిరి ఆడనంత దగ్గు వచ్చింది. దగ్గు వచ్చి నా దగ్గు గొంతు పొరబోయింది, ఎప్పటికీ గొంతు విడలేదు, రికార్డింగ్ క్యాన్సిల్ అని ఫోన్ చేసి చెప్పారు. చెప్పిన తర్వాత సరే అప్పుడు రామకృష్ణ తీసుకెళ్లి మేము మిక్స్ చేసుకుంటాము, మీరు తర్వాత పాడండి అని చెప్పారు. ఆత్రేయ గారు ఎంత గొప్పగా రాశారండి ఆ పాట. మనిషికి దైవానికి ఏనాటి నుంచో వైరము, వాడి దారికి వీడు వెళ్ళడు, వీడి దారికి వాడు మళ్ళడు. ఆ పాట ఆయనకి ఎంతో ఇష్టంగా, చాలా బాగుంది నేను పాడాలనుకున్నాను. వాళ్ళు తర్వాత రికార్డింగ్ మిక్స్ చేయడానికి ఇన్ని పిలుచుకెళ్లారు. పిలుచుకెళ్ళిన తర్వాత వెళ్ళి పాట విని, అయ్యో రామకృష్ణ ఇంత గొప్పగా పాడాడే, నేను మళ్ళీ ఎందుకు అతని ఒక మెట్టెక్కేవాడిని నేను మళ్ళీ నే పాడి వాడిని దించినట్టు అవుతుంది, వద్దు అనుకుని చాలా బాగా పాడాడు, ఆ పిల్లాడికి ఛాన్స్ అవకాశం ఉండనండి, నేను పాడను, ఆ పాట చాలా బాగుంది, మీరు ఇదే ఉంచండి అని చెప్పి ఇంటికి వచ్చేసారు. కానీ ఆ కాగితం మాత్రం నా దగ్గర ఇవాళకి ఉండిపోయిందండి. ఆ పాట నేను పాడితే బాగుండేది అను ఆయన పాపం నిజంగా ఫీల్ అయ్యారు. కానీ అతని భవిష్యత్తు నేను దెబ్బతీయకూడదు అని మాత్రం అది వ్యక్తిత్వం కాదండి.
అవునండి, అది అలాగే ఘంటసాల మాస్టర్ గారి గురించి పండంటి కాపురంలో ఒక పాట, ఎస్పి కోదండపాణి ద్వితీయ విఘ్నం జరగకుండా ఉండటం కోసం ఆయన పాడారనేది, ఇదిగో
దేవుడు చేసిన బొమ్మ అని మేలవరపు గోపి రాశారు పాట.
దేవుడు చేసిన బొమ్మ అని చెప్పి
మేలవరపు రాశారు. ఘంట కోదండపాణి గారు పాడారు,
చాలా బాగుందని అది కూడా అట్టాగే చేశారు. కానీ ఆ పాటను గురించి ఈయనంత ఫీల్ అవలా. ఈ మనసు లేని దేవుడు పాటను గురించి మాత్రం అయ్యో ఇంత మంచి పాట, ఆత్రేయ ఎంత బాగా రాశాడు, నేను ఇవాళకి అనుకుంటాను ఆ పాట. నిజంగా ప్రేమ అనేది ఉన్నదా, అది ఉంటే మానవులకే ఉన్నదా, హృదయం ఉంటే తప్పదా, అది బతుకు కన్నా గొప్పదా అని ఆయన అంత గొప్పగా రాశాడు. నిజమే కదా, ఇది ప్రేమలో ఉన్న మహత్యమా, ఇది ఏమనుకోవాలి నేను ఆయన్ని. నేను నిజంగా
మాట ఆశాంతం మీరు చెప్పడం మీ జ్ఞాపక శక్తికి నిజంగా జోహారు.
నేను ఎప్పుడు నిరంతరం తలుచుకుంటానండి. మీరు కూడా అనుకోండి, వెనక్కి తిరిగి ఆలోచించుకుని మీరు ప్రతిదీ జీవితంలో అది చాలా ఉన్నత స్థానం వహించే పాట రాశాడు ఆయన. నాకు తెలిసినంత వరకు నాకు ఎంతో నచ్చింది, ఆయనకు కూడా చాలా నచ్చి ఆ పాటను గురించి మేము ఎన్నిసార్లు మాట్లాడుకుండేవాళ్ళం. నిజంగా అదొకటిను. ఇంకొకటి ఈయన పాడింది మురళీకృష్ణలో, నీ సుఖం
ఎక్కడ ఉన్నా ఏమైనా నీ సుఖమేనే కోరుచున్నా.
అదే నిజంగా నిజమైతే మన్నించుటయే రుజువు కదా. ఆయన పదే పదే చెప్పేవారు ఆయన నాకు. ఎప్పుడు కోపం చేసుకోకురా, నువ్వు కోపం చేసుకోకూడదు, నిజంగా నన్ను ప్రేమించిందే నిజమైతే మన్నించుటయే రుజువు కనుక నేను లేట్ గా ఇంటికి వచ్చినా నిజంగా కోపం చేసుకోక
అలాగని చమత్కారంగా అనేవారట కదా.
ఆయన ఇంట్లో ఉన్నంతసేపు నవ్వులే ఇంట్లో.
ఒక జనరంజని కార్యక్రమంలోని వాక్యం మీకు వినిపిస్తున్నా, దానికి స్పందిస్తారా?
చెప్పండి చెప్పండి.
నా జీవితం ఇలాగే కడతేరాలని, జీవితం ఉన్నంత కాలం పాడుకోవాలని, పాడుతూ ఉన్నంత కాలమే నా జీవితం నిలవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, దేశంలో అనేక మంది గాయకులు, అనేక మంది సంగీత దర్శకులు, కళారాధకులందరూ ఉద్భవించి అందులో ముఖ్యంగా మన తెలుగుదేశానికి వన్నె తెస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, నా ఆశలు నెరవేరేందుకు గాను ఆ ఏడు కొండల వాడు నాకు సహకరిస్తాడని, నా వాక్కు ఫలించేట్టుగా చేస్తాడని మనస్ఫూర్తిగా ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.
అది ఘంటసాల మాస్టర్
యదార్థం కదండి. అది ఇవాళ ప్రతిదీ ఆయన ప్రతి అక్షరము యదార్థమే కదా. ఆయన నిజంగా ఇవాళ ఇంతమంది గాయని గాయకులు వస్తున్నారంటే ఆయన కోరికే కదా. అది నాకు ఆయన హైదరాబాద్ నుంచి ఉస్మానియా హాస్పిటల్ నుంచి ఒక ఉత్తరం రాశారు. అక్కడ హాస్పిటల్లో ట్రీట్మెంట్కని నువ్వు రావద్దు, నువ్వు పిల్లలు ఇల్లు చూసుకో, బాధ్యత గల మనిషి ఇంటి దగ్గర లేకపోతే మన ఇల్లు ఏమైపోతుంది, పిల్లలు ఏమైపోతారు, కనుక నువ్వు ఉండు, మన వంట పిల్లాన్ని మాత్రం తోడు తీసుకునే వెళతాను అని హైదరాబాద్ వెళ్ళారు. అప్పుడు బ్రహ్మానందరెడ్డి గారు ప్రభుత్వం, అప్పుడు ఆయన మినిస్టర్గా ఉన్నారు. అప్పుడు ఆయన నేను చూసుకుంటారమ్మంటే వెళ్ళారు. వెళ్ళినప్పుడు నాకు ఉత్తరం రాశారు. అందులో ఏంటే, నాకు ఇప్పుడు కొంచెం ఆరోగ్యం బాగుంది, ఆ బాగుండి ఇదంతా కూడా నీ ప్రేమ వల్లనే నేను ఇంత కోలుకోగలిగాను, కానీ నా కీర్తితో పాటు నీ కీర్తి కూడా చిరకాల నిలుస్తుందని నిన్ను ఆశీర్వదిస్తున్నాను అని రాశారండి. ఆ మాట
రాజ్యాన్ని ముద్దుగా సంబోధించేవారు కదా, ఆ ఉత్తరంలో కూడా రాజీ, ప్రియమైన రాజీ అని రాసేవారు.
అవునండి, నన్ను ఎప్పుడు ఆయన అలాగే పిలిచేవారు. ఎందుకు పిలిచారు అనేది నాకు తెలియదు. అందరిలాగా నన్ను ఉసే అసే అని పిలవలేదు, ఎప్పుడు నన్ను కోపం చేసుకోలేదు నా మీద. దానికన్నా నేను 10 ఏళ్ళు చిన్నదాన్ని, అందువల్లనో వాత్సల్యమో లేకపోతే మరి నేను ఏ రకంగా అనుకున్నా నాకు అన్నింటికీ ఆ మాట, ఆ పిలుపు వర్తిస్తుందని నేను అనుకుంటా. ఆయన అలా పిలిచి ఆ కీర్తి అనే మాట నేను అడిగాను ఇంటికి వచ్చిన తర్వాత. అయినా మీరు మీ కీర్తితో పాటు నా కీర్తి అని అన్నారు, నేనేం పాడగలనా, మీతో పాటు నేనేమైనా పాట కచేరీలు చేశానా, ఎందుకండి మీరు అలా రాశారు, అది ఎలాగండి సాధ్యం అంటే, అదంతా నాకు తెలియదు, నాకు అలా రాయాలనిపించింది రాశాను, అది అంతా దేవుడే చూసుకుంటాడు అన్నారు.
ఆయన అలా చాలా మందికి ప్రోత్సహించేవారు, అవన్నీ నిజమయ్యాయండి. ఇప్పుడు దాసరి నారాయణరావు గారిని కూడా
నా పట్ల నేను నిజంగా
చిత్రానికి రచన చేస్తున్నప్పుడు ఆయన సహాయ దర్శకుడు, అదే దాసరి నారాయణరావు సహాయ దర్శకుడుగా ఉన్నప్పుడు ఈయన ఆశీర్వదించాడు, ఎప్పటికైనా పెద్ద దర్శకుడు అవుతావని. ఇలా చాలా మందిని ఆయన ఆశీర్వదించారు, అవన్నీ నిజమయ్యాయి. ఈ విషయంలో కూడా పరిపూర్ణంగా నిజమైంది, మరి అది మీకు తెలిసిందే.
ఇప్పుడు నేను చదువుకోలే ఆయనతో పాటు పాటలు వెళ్ళారు. ఒకనాడు నేను షూటింగ్ చూడలే, ఒకనాడు రికార్డింగ్ ఆయనతో కూడా వెళ్ళలే, రికార్డింగ్ స్టూడియోలు ఎరగను. అసలు నేను ఇంటికి పరిమితమైన ఇల్లాలనే గాని నాకు ఇవన్నీ తెలియవు కదా, ఇది ఎలా సాధ్యం అవుతుందని నేను అనుకుంటానండి కదా. ఇవాళ మీరు అంత దూరం నుంచి వాషింగ్టన్ నుంచి మీరు నాకు ఫోన్ చేస్తున్నారంటే ఆయన వాక్కున్న శక్తి కదండి అది.
అది ఆయన అన్న దాంట్లో అది పేరు ప్రతిష్టలు అంటారు లేకపోతే ఆయన మీద అభిమానం
ప్రతిష్టలు అని అన్నారు. నాకు ఏ రకంగా కీర్తి వచ్చే అవకాశం ఉంది మీరు చెప్పండి.
కీర్తి అంటే
ఊళ్ళో ఆ పెద్ద పులివేరులో అక్కడ ఉన్నదాన్ని అక్కడ పుట్టి మెడ్రాస్కి వచ్చాను కాపురానికి వచ్చిన దాన్ని నాకు ఒక చదువు తెలియదు, నాగరికత అంటే ఏమిటో తెలియదు. ఆ పల్లెటూళ్ళల్లో పల్లెటూరు మధ్యలో మీకు తెలుసు అనుభవం ఉంటుంది, ప్రతి పల్లెటూరులోనూ ఏమాత్రం చదువు సంధ్యలు ఉంటాయి మాకు. అట్లాంటిది అక్కడి నుంచి ఇంత దూరం వచ్చి ఆయన ఏదో నాకు చేతనైనట్టు ఆయనకు వండి పెట్టాను, పిల్లల్ని చూసుకున్నా, ఇల్లు చూసుకున్నా, ఆయన అప్పచెప్పిన ప్రతి కార్యం ఆయనకి నచ్చేటట్టుగా చేయగలిగా. ఆయన ఎప్పుడు ఇంటిని గురించి పిల్లల్ని గురించి ఇది ఇలాగా ఇది ఇలాగా ఇలా చెయ్యి అని చెప్పి వెళ్ళిపోవటం, ఆ తర్వాత నేను పని చేయించుకోవటమే కానీ నేను ఇల్లు కదలకుండా నాకు సరిగ్గా అన్ని సౌకర్యాలు కలిగేటట్టుగా నాకు ఏర్పాటు. ఎప్పుడు ఇంట్లో ఒక మనిషి తీయకుండా ఒక పిల్లాడిని సొంత కొడుకులా చూసుకుండేవాడు, ఒక పిల్లాడు ఉండేవాడు, ఒక అబ్బాయి ఉండేవాడు మొదట్లో రామచంద్రరావు అని. ఈ బ్యాంకు పనులు కానీ ఉత్తరాలు రాయటం కానీ అకౌంట్స్ రాయటం కానీ అట్లాంటివన్నీ ముందర నన్ను నువ్వు రఫ్గా నన్ను ఒక పుస్తకం మీద రాసుకో అకౌంట్ అని అయ్యేవారు. మాకు వచ్చే డబ్బు ఏమిటి, నీ రోజువారీ ఎంత ఖర్చు పెడుతున్నాను, ఇవన్నీ రాసుకోవటం నాకు ఆయన అలవాటు చేశారు. ఆ తర్వాత ఆ పిల్లాడి చేత చెప్పి ఈ ఉత్తరం ఇలా రాయమన్నారా, ఈ ఉత్తరం ఇలా రాయండి అని చెప్పి పోస్ట్ పని ఏమిటి, ఉత్తరాలు పని, ఇంకా బ్యాంకు పనులు ఇలాంటివన్నీ కూడా నేను ఇంట్లో నుంచి ఎప్పుడు అడుగు బయట పెట్టలేదండి. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి కూడా నేను వెళ్ళలేదు. అలా జరిగిపోయింది నాకు. ఈ రోజుకి ఇలా జరుగుతోంది అంటే అదంతా ఆయనకి నా మీద ఉన్న అగాఢమైనటువంటి ఎంతో మక్కువ అవి ఇంత నేను చెప్పలేదు. మరి
నేను ఆయన లెగసీని మీరు ఆయన ఆయన వారసత్వం లెగసీని మీరు ప్రొటెక్ట్ చేస్తున్నారు, అదే కీర్తి అండి.
అదేనమ్మా, మీరందరూ పెద్దవాళ్ళు, చదువు పిల్లలు పెద్దవాళ్ళని నేను అన్ను, కానీ మీరు చదువుకున్న వాళ్ళు, దేశం చూసిన వాళ్ళు, మీకు అనుభవం ఎక్కువ ఉంటుంది నాకన్నా. నేను ఇంట్లో కూర్చుని ఏదో పుస్తకాలు చదువుకుంటూ నాకు ఎలా అనుభవం వస్తుంది, అందుకని నేనంటే ఇవన్నీ ఎలా సాధ్యమవుతున్నాయి.
సాధ్యం అవుతుందమ్మా, మీరు మీరు ఈ కార్యక్రమంలో మీరు నాతో మాట్లాడుతున్నది కొన్ని వేల మంది వినబోతున్నారు. అది అది కీర్తి 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 అనే కంటే గుర్తింపు, వాత్సల్యం, అది అదే కీర్తి.
అదే ఒక గుర్తింపు ఎప్పుడంటే దాని కీర్తిని అంటారు. ఇందులో ఎవరికి ఎవరు మీకు ప్రతిఫలం ఆశించలే, నేను ప్రతిఫలం ఆశించలే, అట్లాంటి నిస్వార్థంగా చేసిందే నిజమైన కీర్తి.
తప్పకుండా బాగా చెప్పారు, చాలా బాగా చెప్పారు మీరు. అది అది అంతకు
మించి ఒకటి ఆశించి ఏది చెయ్యకూడదని ఆయన ఉద్దేశం కూడా. ఇవాళ కనిపిస్తేను, ఓ మాట మాట్లాడితేను, ఓ ఫోటో తీసుకోవడానికి కూడా అందరూ డబ్బులు అడిగి చేస్తున్నారు. ఆనాడు ఆయన ఎన్ని విద్యా సంస్థలకి ఏమిటి, ఎంతమంది ఇళ్ళకి వెళ్ళి ఎన్ని ఈ హరిజనోద్ధరణని అవన్నీ ఎన్నింటికో ఆయన ఫ్రీగా ఎంతో చేశారండి. మరి అవన్నీ మనం డబ్బు కింద జమ కట్టుకుంటే అది ఇవాళ ఈ కీర్తి ఇంత నిలబడేది కాదని నేను అనుకుంటానండి.
మీ అకౌంట్ చూసి అబ్బాయి ఎవరో హరిజనుడిని ఆయన పెట్టుకున్నారు.
అవును, ఎప్పుడు 48
ఏదో ఆయన చెప్పినట్టుంది.
ఆ రోజుల్లో బహుశా మోహన్ కృష్ణ గారికి తెలిసి ఉంటుంది. ఆ రోజుల్లో పల్లెటూళ్ళల్లో బ్రాహ్మణ ఇళ్లలో ఎలా ఉండేదో ఆయనకి తెలుసు. ఏమండి మీరు చెప్పండి.
నియమనిష్టలు ఎక్కువ ఉండేవి
అంటే బాగా నియమనిష్టలు చాలా ఎక్కువగా ఉండేవండి. ఇప్పుడు
కదా, మరి మా నాన్నగారు చాలా నియమనిష్టలు, రెండు పూట్ల మడిగట్టుకుని వంట చేయాలి, మడిగట్టుకుని కానీ మా నాన్న భోంచేయరు, అందులో గుళ్ళు అర్చకులు చాలా మడి ఆచారాలు పాటించే మనిషి. ఆ ఇంట్లో పుట్టి పెరిగిందని నేను. మరి ఒకసారి ఒక హరిజనుడికి ఇంట్లో అన్నం పెట్టి వాడి కంచం గడిగి అన్ని చేశాను వాడు అంట, నాకు తప్పు అలా కాదు. పైగా ఆయన అన్నారు, నువ్వు ఇంట్లో మన కంచంలో నా సరసన నువ్వు భోజనం పెట్టగలవా, మళ్ళీ ఆ తీసుకెళ్ళి ఆ కంచం వీధిలో విసిరేస్తావా, లేక నువ్వు మళ్ళీ మనం వాడుకోవటానికి పెడతావా, దీనికి అన్నింటికీ సమ్మతిస్తే నేను ఇంట్లో అబ్బాయికి నా పక్కన అతనికి అన్నం పెడితే తింటా, లేదంటే హోటల్కి వెళ్తాం. ఇప్పుడు నువ్వు నీ ఇష్టం చెప్పు అని అంటే, లేదండి నేను పెడతాను, మీరు ఇంట్లోనే అన్నం తినండి. నేను 48 అప్పుడు, నేను 32 పుట్టా. అప్పుడు పెట్టిన తర్వాత అన్ని అయిన తర్వాత మా నాన్నకి తెలిస్తే నన్ను ఇంట్లోకి రానివ్వడు, నన్ను వీధి వాకిట్లోనే కూర్చోబెడతారు, ఇవన్నీ అనుకునేదాన్ని. కానీ మళ్ళీ నేను ఆయనతో చెప్తే, నిన్ను నువ్వు చెప్తే కదా మీ నాన్నకి తెలిసేది, నువ్వు చెప్పని చెప్పవు, చెప్పవు ఆయనకి ఎలా తెలుసు,
అది గుర్రం జాషువా గారి గురించి కూడా ఒక విషయం చెప్పారు మీరు. ఇప్పుడు ఆయన ఇంట్లోకి రావటానికి సంకోచిస్తుంటే మీరు
సంకారండి ఆయన. అలాగే ఈ పాపాయి పాటలు తీసుకుని ఈయన చేత పాడి, ప్రతి కవులు కూడా ఆ రోజుల్లో ఈయన చేత పాడించుకుని ఈ నోటి వెంట పాట వినాలని. ఎవరు ఇప్పుడు జాషువా గారే కాదు, ఇంకో చిన్న చిన్న వాళ్ళు కూడా వాళ్ళు ఏదన్నా కవితలు రాసి ఒక పాట రాసి అది తీసుకొచ్చి ఈయన వినిపించి మీరు రికార్డ్ చేస్తే వినాలనుంది మాస్టారు, మీరు రేడియోలో పాడితే కూడా మేము వింటామని. ఆ గిరి గారి భార్య సరస్వతి గిరి కూడా, ఆవిడ కూడా అడిగారు ఈయన్ని. ఆవిడ ఏదో శివుడి మీద కొన్ని పాటలు రాశారు. రాసినప్పుడు ఈయనకి ఈ ఊళ్ళో రాజభవన్లో దిగి కబురు చేసేవారు రమ్మని. ఈయన వెడితే ఆ పాటలు ఇచ్చి, ఏమయ్యా నువ్వు పాడవయ్యా, నువ్వు పాడితే రేడియోలు వేయించే బాధ్యత నాది, నీ వింటానయ్యా, నా కోరిక తీరుతుంది, నువ్వు కొన్ని ఎట్టాగైనా నువ్వు పాడవయ్యా అని చెప్పి ఈయన వచ్చినప్పుడల్లా అడిగేది ఆవిడే. ఈయన అనుకునేవారు ఇంటికి వచ్చి నన్ను వెళ్ళినప్పుడల్లా ప్రాణం తీస్తోంది, నేను నీ పాడితే అవి ఏం బాగున్నాయి, బాగానే లేవు, నేను ఎలా పాడేది, ఎలా ట్యూన్ చేసుకునేది, నేను ఎలా పాడేది అనుకుంటూ నేను మెల్లిగా ఆయన చాటు చేసుకుండేవారు. అప్పుడప్పుడు వెళ్ళేవారు, ఒక్కొక్కసారి వెళ్ళేవారు కాదు. అంతకి చెప్పేది ఏమిటంటే, కళను కాగితం పట్టుకోగలిగిన వాళ్ళందరూ కూడా ఆ రాసిన ఆ కవిత ఏదో ఈ నోటి వెంట చదివితే వినాలని కుతూహల పడేవాళ్ళు.
వేటూరు సుందరరామూర్తి గారు కూడా చాలా సార్లు చెప్పారు ఆయన పాట ఈయన నోట వినలేదని, మాస్టర్ నోట వినలేదని చాలా చాలా చోట్ల
చదివాను.
దీక్ష సినిమాలో వేటూరు గారు పాట రాశారు, నిన్న రాత్రి సన్న చేసుకుని కన్ను గీచినది ఎవరే అని ఒక పాట ఉంది, అది రికార్డింగ్ దాకా వెళ్లి ఆగిపోయింది. అంటే అప్పటికే నిడివి ఎక్కువైందని నిర్మాతలు విరమించుకున్నారని వేటూరు గారే ఒక సందర్భంలో చెప్పారు. ఆ విధంగా నాకు ఘంటసాల గారు నా పాటకు గాత్రదానం చేసే భాగ్యానికి నేను నోచుకోలేదే అని వేటూరు వారు బాధపడ్డారు. ఆయన రాసింది ఇది, విజయ చిత్రలోనూ ఇందులో ఉంది, గాన చరిత్రలో కూడా చల్లా సుబ్బారెడ్డి గారి గాన చరిత్రలో అది ఉంది.
మనసు గతి ఇంతే పాట గురించి మాస్టర్ ఇలా అన్నారు చాలా చోట్ల.
ప్రేమనగర్ చిత్రంలో ఈ పాట 20 సంవత్సరాల తర్వాత దేవదాస్ తర్వాత మళ్ళీ తిరిగి అలాంటి పాట వచ్చిందని చెప్పి సంతోషంగా పాడుకున్నటువంటి పాట. అదే ఎఫెక్ట్ తోటి పాడినప్పటికీ అంతకన్నా వేదాంత భావం ఎక్కువ ఉట్టిపడేటువంటి పాట. మనసు గతింతి మనిషి బ్రతుకి, మనసున్న మనిషికి సుఖము లేదంతే. మనసు గతింతి ఈ పాట నిజంగా నా జీవితంలో నేను ప్రతి క్షణం తలుచుకోవాల్సినటువంటి పాట.
నా జీవితంలో ప్రతి క్షణం తలుచుకోవాల్సిన పాట అది. అది విన్నప్పుడల్లా నాకు ఇంత ఆయనలో ఏదో ఏంటా వెలితి ఎందుకలా
అంతర్లీనంగా ఏదో అట్లా ఉండేది భగవంతుడు ఏమిటో మరి నాకు తెలియదు. ఆయన ప్రతి చిన్నది ఎవరు అసంతృప్తిగా మాట్లాడినా ఆయన మనసు మీద బాగా పనిచేసేదండి. ఆయన ఎందుకు వీళ్ళు ఇట్లా అన్నారని ఏదైనా చిన్న రికార్డింగ్లు అన్న తర్వాత అనేక మంచి చెడు ఎన్నో ఉంటాయి. ఆ బయట 10 మందిని మెప్పించడం కదండి ఒక రికార్డింగ్ అంటే. ఆ ప్రొడ్యూసర్ని మెచ్చుకోవాలి, యువతల ఇది డైరెక్టర్ మెచ్చుకోవాలి, రికార్డింగ్ చేసే ఇంజనీర్ మెచ్చుకోవాలి, అందరినీ ఇంతమందిని మెప్పిస్తూ పాడుకుంటూ రావాలి కదా. ఈ పాడేటప్పుడు ఎవరు ఏ చిన్న పొరపాటు ఏ చెప్పినా మరీ మళ్ళీ మళ్ళీ ఎక్కువ టేకులు చేయించుకున్నా ఒక టేక్ అంటే మొత్తం పాట అంతా పాడాలి. ఇప్పట్లా కాదు కదా, ఇప్పుడంటే ఓ చిన్న ముక్క పోయిందంటే ఆ ముక్క అతుక్కుంటున్నారు. ఆ రోజుల్లో అలా కాదు, మొత్తం పాట అంతా పాడాలి. ఒక్కో రోజున సాయంకాలం దాకా ఏది అన్నం తిని పాడలేరు కదా. పొద్దున వెళ్ళిన మనిషి అన్నం తినకుండా సాయంత్రం 4 గంటలకి మా స్కూల్ నుంచి పిల్లలు ఇంటికి వచ్చి వాళ్ళు టిఫిన్లు తింటుంటే ఈయన అప్పుడు భోజనానికి వచ్చేవారు. అప్పుడు వచ్చి అప్పుడు అన్నం నేను ఎవరి కాళ్ళు చేతులు కడుక్కుని నాకు ముందర అన్నం పెట్టిన నా ప్రాణం పోతుంది పాడి పాడి కడుపు డొక్కలు మాడిపోతున్నాయి అనేవారు ఆయన. మరి వాళ్ళు పాడించుకున్నారు, అంతసేపు పాడించుకున్నారు. కొంతమందికి ఒక రకమైన కసి ఉంటుందండి, ఎందుకంటే అన్ని పాటలు ఈయనే పాడాలి. పైగా ఎంత పేర్లు చెప్పకూడదు కానివ్వండి, చాలా అమ్మో ఎన్ని రకాల సంపాదన, వామ్మో వామ్మో అని గుండెలు బాదుకున్న వాళ్ళు నా దగ్గర. కచేరీలు చేసి సంపాదిస్తున్నాడు, పాటలు గ్రామ్ఫోన్ రికార్డులు ఇస్తున్నాడు, రేడియోలో పాడుతున్నాడు, సినిమా పాటలు పాడుతున్నాడు, మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు. ఎన్ని రకాల సంపాదన అమ్మో, మీ ఇంట్లో బంగారంతో గోడలు పెట్టుకుని ఉంటారు, అట్లా పెట్టుకోవాలని నా ముందరే అనేవాళ్ళండి. నిజంగా మా ఇంట్లో బంగారపు గోడలు ఉన్నాయా. ఆయన 3 సినిమాలు తీసి బాడి చేసుకున్నారు. ఆయన గుప్త దానాలు ఎన్ని చేసేవారో అవన్నీ తెలియదు కదా బయట వాళ్ళకి.